నమస్తే మహాకాల్. ఇది డిసెంబర్ 24, 2004 ఉదయం 10 గంటలకు గురుసత్త మహోత్సవాల గురించి ప్రారంభిస్తూ ఆశారుచిన లెక్చర్. జయ జయ మహాకాల్.
ప్రారంభోత్సవ కార్యక్రమ ఉపన్యాసము పూజ్య గురుదేవుడు సామకృష్ణ గారి ప్రవచనం ప్రారంభమవుతున్నారు.
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఇప్పుడు చెప్పబోయేటువంటి మాటలు వినండి. ఈ మాటలు రాబోయే సంవత్సరంలో ప్రపంచంలోనే ఒక క్రాంతిని తీసుకురాబోతున్నాయి. దీన్ని మీ మనసులో పెట్టుకోండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఆధ్యాత్మీయత గురించి కానీ గురువుల గురించి కానీ మనం మాట్లాడుకోవటం లేదు, వైజ్ఞానికమైనటువంటి ఆధ్యాత్మీయత గురించి మాట్లాడుకుంటున్నాం. సైంటిఫిక్ రిలీజియన్, ఆ సైంటిఫిక్ రిలీజియన్ గురించి మనకి అవగాహన రావడానికి కొన్ని లక్ష్యాలు మనం పెట్టుకున్నాం. ఈ లక్ష్యాలు పొందటానికి ఈ వైజ్ఞానిక ఆధ్యాత్మికతను మనం ఉపయోగించుకోబోతున్నాం. మొట్టమొదటి లక్ష్యం ఏంటి అంటే రోగరహితమైనటువంటి జీవితము. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రోగాలు మనకి ఎందుకు వస్తాయి అంటే ప్రకృతి యొక్క నియమాలను మనం కరెక్ట్ గా పాటించాం. ఆహారంలో కానీ, నీళ్లు తాగటంలో కానీ, శరీరాన్ని ఉపయోగించుకోవటంలో కానీ, మాట్లాడటంలో కానీ మనము అవగాహనతో ఏమి చేయం, అందరూ చేస్తున్నారు కనుక చేస్తున్నాం మనం. అందులో మనం మార్పు తీసుకురాకపోతున్నాం. సంకల్ప పత్రాలలో దీని కొరకు మనం మూడు ముఖ్యమైనటువంటి షరతులు పెట్టుకున్నాం. ఒకటి, మంచినీటిని బాగా తాగుట. రెండవది, ఆసనాలు వేసుకునుట. మూడవది, ప్రాణాయామం చేయుట. నాలుగవది, ఆహారంలో మార్పు తెచ్చుకునుట. ఇవి నాలుగు రోగరహిత జీవితానికి ఆధారాలు. దీని గురించి మనము రాబోయేటటువంటి రోజుల్లో చాలా విశేషంగా కృషి చేయాలి. ఈ నాలుగు ప్రపంచంలో మానవ జాతికి అందజేయబడాలి. మొట్టమొదటిది ఏంటి అంటే నీళ్లు బాగా తాగటం, అవసరమైన పరిణామంలో తాగటం. సుమారు రోజుకు 2.5 లీటర్ల నీళ్లు తాగితే 2-3 సంవత్సరాలలో 10-15 పౌండ్లు తగ్గుతారు వెయిట్. ఆ తగ్గిన వెయిట్ మళ్ళీ మీకు రాదు. ఒకరోజు 2 రోజుల్లో పోయేది, మళ్ళా 2 రోజుల్లో 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తుంది వెయిట్ అలాంటివి. అంతేత నీళ్లు తాగటం అనేది వెయిట్ రిడక్షన్ కి చాలా ముఖ్యమైనటువంటి విధానం అన్నది గుర్తుంచుకోండి. ఒక రోజులో 2 రోజుల్లో మాత్రం దాని ఎఫెక్ట్ రాదు మీకు. జపాన్ యూనివర్సిటీ వాళ్ళు 1.5 సంవత్సరాల వాళ్ళ రీసెర్చ్ ఆధారంగా ఇది చెప్పారు. వాళ్ళు నీళ్లు తాగండి బాబు, మీరు ముందు నీళ్లు తాగటం చేత కావటం లేదు, మీరు టీలు కాఫీలు తాగుతున్నారు, టీలు కాఫీలు తాగే బదులు మంచి నీళ్లు తాగటం నేర్చుకోండి. ఆహారానికి మార్పు చేసుకోవడానికి ముందు మీ జీవిత విధానంలో రావాల్సినటువంటి మొదటి మార్పు నీళ్లు బాగా తాగటం. రెండవది, ఆసనాలు వేసుకోవటం. ఈనాడు ఉన్నటువంటి రోగాలలో వచ్చేటటువంటి అనేక రోగాలు, ముఖ్యంగా డాక్టర్లు భయించేలేనటువంటి రోగాలు, డయాబెటీస్, బీపీ, హార్ట్ అటాక్ వచ్చేటటువంటి పరిస్థితులు, క్యాన్సర్, ఎయిడ్స్, ఇవన్నీ కూడా శరీరానికి సవ్యమైనటువంటి పని కల్పించకపోవటం వల్లే అన్నది గుర్తుంచుకోండి. మన శరీరంలో ఏ అంగాన్ని ఉపయోగించుకుంటామో ఆ అంగం బాగా పనిచేస్తూ ఉంటుంది. ఏ అంగాన్ని ఉపయోగించుకోమో ఆ అంగము పనిచేయదు. ఇప్పుడు మనం ఏ అంగాన్ని ఉపయోగించుకుంటున్నాం, ఏ అంగాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకోవటం లేదు. కుర్చీలో కూర్చొని ఉంటాం, టీవీ చూస్తున్నా కుర్చీలో కూర్చొని ఉంటాం, ఆఫీస్లో ఉన్నా కుర్చీలో కూర్చొని ఉంటాం. శరీరానికి శరీరంలో ఉన్నటువంటి అవయవాలకు కావలసినటువంటి మార్పు రావటం లేదు, కావలసినటువంటి మోతాదులో ఎక్సర్సైజ్ రావటం లేదు. దానికి ఏకైక మార్గము ఆసనాలే అని ఆధునిక విజ్ఞానము కూడా పరిపూర్ణముగా అంగీకరించుతున్నది. కానీ అది మనం చెయ్యం. ఆరోగ్యంగా కావాలి అనుకుంటాం, డాక్టర్ల దగ్గరికి మందు వేసుకుంటే మీకు ఆరోగ్యం రాదు, మీలో ఉన్నటువంటి లోపాల మీద ఒక గుడ్డ కప్పుకుంటా ఉంటే మళ్ళా తిరిగి ఎక్కడో ఆ రోగము శరీరంలో ఏదో ఒక భాగం నుంచి బయటకు వస్తుంది. జత నీళ్లు తాగటంతో పాటు ఆసనాలు వేయటం నేర్చుకోండి. మీ ఆరోగ్యం కోసమే పిల్లల్ని స్కూల్కి పంపించడానికి నానా వస్తువులు పడతారు, లేపుతారు, వాళ్ళకి ముయలేని బలంతో పుస్తకాన్ని మీరు తీసుకుంటారు, ముయిస్తారు వాళ్ళు చేస్తారు. కానీ ఏ తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి నువ్వు ఆసనం వేసుకో అని చెప్పారు. ఆ ఆసనాలు వేసుకుంటే వాళ్ళ జీవితాలు చాలా బాగా బాగుపడతాయి. ఆసనాలు వేసుకోవటం వల్ల ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి కోరిక రాదు మనుషులకు. అసలు ఇప్పుడు మీరు న్యూస్ పేపర్ తీయగానే నేను కనిపించేది ఏంటి అంటే ఆత్మహత్యలు, ప్లస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటారు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ, నీ వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నీ వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ మన ఋషులు చెప్పినటువంటి కొన్ని ఆసనాలు కనుక మనుషులు వేయటం మొదలై చేస్తే అసలు ఆత్మహత్యలే కాదు సార్, చావాలన్న కోరికే రాదు, మనస్సు వికృతం అవ్వదు, మనస్సులో పిరికితనం రాదు, కష్టాలు వచ్చేసరికల్లా చచ్చిపోతాను అనేటటువంటి ఆ పరమ పిరికితనం ముందు బయటపడుతుంది, శరీరం నుంచి బయటికి పోతుంది. ఆసనాల యొక్క ప్రాముఖ్యత అర్థం చేసుకోండి. కానీ అర్థం చేసుకుంటే లాభం ఏంటి, మీరు చేయాలని అది చేయించేటట్టు దాని యొక్క ప్రాముఖ్యత మనం అందరికీ చెప్పాలి. ఈ ఆసనాలు భగవంతుడి కోసం, దేవుడి కోసం, ముసలి వాళ్ళ యొక్క కాదు, చిన్నప్పటి నుంచి కనుక వాళ్ళకి ఆసనాలు అవి నేర్పిస్తూ ఉంటే పిల్లలకి, తల్లిదండ్రులకి ఏమాత్రం బుద్ధి ఉన్నా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చదువుకోమని వాళ్ళకి పెట్టే పోరులో రోజుకి 10 నిమిషాలు మీతో పాటు వాళ్ళని ఆసనాలు వేయిస్తే వాళ్ళ మెమరీ పవర్ పెరుగుతుంది, పిచ్చి పిచ్చి రోగాలు రావు, పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. అంటే చదువు కంటే కూడా మీరు ఎక్కువ ప్రాముఖ్యత ఆసనాలు నేర్పించటంలో చూపించండి. ముఖ్యంగా నాకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబంలో ఆసనాలు వేయటం అనేది నిద్ర లేవగానే మొహం కడుక్కోగానే చేయవలసినటువంటి మొదటి పనిగా మార్చుకోండి. ఇక్కడ నేను ఇది చెప్పిన తర్వాత మళ్ళీ నేను మీతో చెప్పాను, ఇది ఉంటుంది లెక్చర్లు విని విడిపోవటం కాదు అని. మీ చేత మళ్ళా నేను మీటింగ్ పెడతాను, నేను 2 గంటలకు 3 గంటలకు. నేను చెప్పినటువంటి ఇది మీరు ఆచరిస్తూ మీ కుటుంబ సభ్యుల చేత ఆచరింప చేస్తూ మీ సమాజంలో చెప్పాలి. మొదట మీరు చెప్పవలసినది 2.5 లీటర్ల నీళ్లు తాగవలసినదే, మీరు తాగుతూ ఉండాలి, మిగతా వాళ్ళకి చెప్పాలి. రెండోది ఆసనాలు. ఈ ఆసనాలలో అత్యద్భుతమైనటువంటి ఆసనాలు ఉన్నాయి, మెమరీ పవర్ని డెవలప్ చేసే ఆసనాలు ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు అడ్డదిడ్డంగా ఉంటే కుటుంబ వ్యక్తుల మధ్య పరస్పరము స్నేహము ప్రేమ పెంపొందించేటటువంటి ఆసనాలు ఉన్నాయి. కానీ ఇవంతా ఎక్కడ చెప్తాం మనం, ముందు ఒక బేసిక్ ఆసనాలు 10 ఆసనాలు మీరు నేర్చుకుని వాటిని ఒక లైన్లో పెట్టిన తర్వాత ఆ 10 ఆసనాలు 3 నెలలు వేసిన తర్వాత వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఒక విశేషమైనటువంటి సమస్య ఉంటే ఆ సమస్యకు తగినటువంటి ఆసనాలు పుస్తకాలలోనూ దొరుకుతాయి, నేర్పగలిగేటటువంటి పండితులు చాలా మంది ఉన్నారు. అంతేత ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను అర్థమైనా 10 ఆసనాలు అందరికీ రావాలి. సెకండ్ స్టెప్ ఏంటి, ప్రాబ్లమ్స్ కి ఆసనాలు, శారీరకమైనటువంటి రోగాలకి ఆసనాలు ఏమిటి, కుటుంబ సమస్యలకు ఆసనాలు ఏమిటి, మానసికమైనటువంటి వికృతులకు ఆసనాలు ఏమిటి, పిచ్చి ఎత్తిన వాళ్ళకి మెంటల్ హాస్పిటల్స్ లో కనుక కేవలము చెట్టుకి నీరు పోసేటటువంటి ఒక ప్రక్రియ చెప్తే వాళ్ళకి పిచ్చిపోతున్నది అని అమెరికా రీసెర్చ్ సర్వే చెప్తుంది. మానసిక వ్యాధి, మానసికమైనటువంటి ఉత్తేజన, ఎవరికైనా ఉంటే కుటుంబంలో వాళ్ళ చేత చెట్లకి నీళ్లు పోయించగలిగితే ఆ మానసికమైనటువంటి ఆరోగ్యం వస్తుంది. అందులో రెండు మూడు ఆసనాలు కలుస్తాయి చెట్లకి నీళ్లు పోస్తున్నప్పుడు, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మాత్రము నేను చెప్పింది గుర్తుంచుకోండి, ఒకటి నీరు తాగటము, రెండోది ఆసనాలు. దాన్ని ఒక ప్రణాళికగా మనం ప్రపంచానికి ఎలా అందజేస్తాము, ప్రతి ఇల్లు కూడా ఒక యోగాసన శిక్షణ కేంద్రంగా మార్చుకోండి, చెప్పింది అర్థం చేసుకుని దానికి కావలసినటువంటి రూల్స్ పెట్టుకుని మన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో, మన పరివార వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ ప్రతి ఇల్లు కూడా యోగాసనాల ప్రశిక్షణ కేంద్రంగా మారాలి. అన్నిటికంటే యోగాసనాలలో ఉన్నటువంటి చాలా గొప్పదైనటువంటి విషయం ఏంటంటే గ్రహాల యొక్క దోషాలను పోగొడుతుంది. ఎలా తెలుస్తుందండి ఏ గ్రహం యొక్క దోషం ఏ ఆసనంతో పోతుంది? ఆ గ్రహాల యొక్క వాహనాలే ఆసనాలు, దేవతల యొక్క వాహనాలే ఆసనాలు. పూజ చేసుకోవాలి, జపం చేసుకోవాలి, తపస్సు చేసుకోవాలి అంటే ఏం చెప్తాం మనం? పద్మాసనంలో కూర్చోండి అని చెప్తాం కదా. భగవంతుడు అందరినీ దేని మీద నుంచబెడతాం మనం? పద్మం మీద నుంచబెడతాం. అంటే పద్మాసనం కనుక వేసుకుంటే దేవతాశక్తులు నీలోకి ప్రవేశిస్తాయి. జ్ఞాపశక్తి పెరగాలి, హంస. వివేకం పెరగాలి, హంసాసనం. సేనాపతి లెవెల్లో మనం వెళ్ళాలి, ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తీసివేయాలి, మయూరాసనం. ఇంతటి ఆసనాలని నేను కోరుకునేది మీరందరూ కూడా ఆ విధంగా స్టడీ చేసి ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలుంటే వాళ్ళకి ఆ ఆసనాలు మనం చేయిస్తూ వాళ్ళకి ఆ ఫలితాలు వస్తున్నాయో లేదో గమనించుకోండి. ఇద్దర మొదటిది మీరు, రెండవది ఆసనాలు, ఇంకా మూడవది ప్రాణాయామము. ఈ ప్రాణాయామములో ఐదు రకాలైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయి. మన శరీరంలో ఐదు రకాలైనటువంటి ప్రాణాలు ఉన్నాయి, ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమాన. ఈ ఐదు రకాలైనటువంటి వాయువుని సంతులీకరణం చేసేటటువంటి రెండు ప్రాణాయామాలు ఉన్నాయి. ఒకదాన్ని లోమ విలోమ ప్రాణాయామము అని పిలుస్తాము, రెండో దాన్ని ఉద్గీత ప్రాణాయామము లేక ఓంకార ప్రాణాయామము అని చెప్తాం. ఇవి రెండు 15-15 నిమిషాల పాటు ప్రతి వాళ్ళు చేసుకునేటట్టు చూసుకోండి. ఒకటి లోమ విలోమ ప్రాణాయామము, రెండోది ఉద్గీత ప్రాణాయామము. ఇది ఐదు ప్రాణాలను ఒక లైన్ లో పడేస్తాయి, ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమాన. ఇవంతా కాకుండా ప్రతి వ్యక్తిలోనూ ఈ ఐదు ప్రాణాల కంటే పరస్పరం కనుక చూసుకుంటే ఏదో ఒక ప్రాణము చాలా ఎక్కువగా ఉంటుంది, ఓవర్ యాక్టివ్ గా ఉంటుంది. ఓవర్ యాక్టివ్ గా ఉన్నా కష్టమే మనకి, అండర్ యాక్టివ్ గా ఉన్నా కష్టమే. ఓవర్ యాక్టివ్ అంటే హైపర్ అంటాం, అండర్ యాక్టివ్ అంటే హైపో అంటాం. రెండు మనకి ఎక్కర్లేదు, తక్కువ ఉన్న ప్రమాదమే, ఎక్కువగా ఉన్న ప్రమాదమే. అందుకే యోగము యొక్క నిర్వచనంలో మొట్టమొదట మనకి చెప్పేది ఏంటి అంటే సమత్వం యోగ ఉచ్యతే, బ్యాలెన్స్ ఇస్ యోగ. అంచేత వ్యక్తుల యొక్క ప్రాణశక్తులను చూసి వాడి శరీరంలో ఏ ప్రాణము ఎలా పనిచేస్తుందో తెలుసుకుని దానికి తగినటువంటి ప్రాణాయామము నేర్పరిచేటటువంటి రోజు కోసము మనం ఎదురు చూస్తున్నాం. మనం ముందు బ్యాలెన్స్ మాత్రమే చేయగలము తప్ప విశేషమైనటువంటి ప్రాణాయామాల కొరకు ఏ విధమైనటువంటి ప్రాణాయామాలు చేసుకోవాలో అన్నది మనం చెప్పలేము. అందుకని దాన్ని గురుముఖత నేర్చుకోమని చెప్తారు. ఎందుకంటే అందరికీ ఒకటే చెల్లదు. ఇప్పుడు నేను ఇక్కడ పబ్లిక్ లో కూర్చొని మీరు ఈ ప్రాణాయామం చేసుకోండి, మీకు దగ్గు వస్తూ ఉంటే ఆ ప్రాణాయామం చెప్పాను అనుకోండి, దగ్గు లేని వాడు ఆ ప్రాణాయామం చేశాడు అనుకోండి, ఉపయోగపడదు వాడికి. ఇంకా లోమ విలోమ ప్రాణాయామము, ఉద్గీత ప్రాణాయామము అందరూ ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు కొన్ని ప్రాణాయామాలు నేర్పించబడ్డాయి, అవి చేసుకోండి. మీరు మళ్ళా మైక్ లో చెప్పారు కదా మాస్టర్ ఇవి రెండే చేసుకోమన్నారు, ఇవి రెండే ఎందుకు చేసుకోమన్నాను అంటే మిగతా ఐదు నేను మిగతా వాళ్ళకి చెప్పలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళు దాన్ని నేర్చుకోదలుచుకుంటే ఇక్కడున్న కార్యకర్తల దగ్గర నేర్చుకోండి. కానీ ఇవి మూడు కనుక మీరు చేయగలిగితే మీ కుటుంబాల్లో రోగాలు ఉండవు, గ్యారంటీగా రోగాలు ఉండవు. ఇప్పుడు మానవ జాతిని భయపెట్టేస్తున్నటువంటి రోగాలు గ్యారంటీగా ఉండవు. డయాబెటీస్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ దీంతో ఉండవు. కానీ ఒకరోజు రెండు రోజులు కాదు, జీవితాంతం చేసుకుంటూనే ఉండాలి. అది అది నిద్ర లేవగానే ఎలాగో వద్దే పళ్ళు తోపుకుంటామో, నిద్ర లేవగానే ఎలా అయినా బాత్రూమ్కి వెళ్ళి స్నానం రెడీ చేసి ఫ్రెష్గా బట్టలు వేసుకుంటామో, అలాగే మన జీవితాలలో ఈ మూడు కార్యక్రమాలు కూడా ఒక నిత్య భాగంగా జరిగిపోవాలి. ఆ మూడు అర్థమే కదా, 2.5 లీటర్ నీళ్లు తాగటం, ఆసనాలు వేసుకోవటం, ప్రాణాయామం చేసుకోవడం. దాన్ని 2 రోజులు చేసాం మాస్టారు, 3 రోజులు చేసాం మాస్టారు, కుదరదు. అది ఈ షుడ్ బికమ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది మన మిషన్ యొక్క మొదటి లక్ష్యము, మానవ జాతికి రోగరహితమైనటువంటి జాతిగా తీర్చిదిద్దటం. ఇంకా మందులు డాక్టర్లు, ఋషుల ప్రకారము మందులు డాక్టర్లు అక్కర్లేదు. మందులు డాక్టర్లు కూడా కేవలము మీ శరీరంలో నిద్రాణమై ఉన్నటువంటి రోగ నివారక శక్తిని నిద్రలేపుతాయి. అంతకంటే ఇంకేం చేయవు. నీలో కనుక రోగ నివారణ శక్తి లేకపోతే ఏ డాక్టర్ మందు కూడా పనిచేయదు. అది డాక్టర్లకి తెలుసు. అన్నిటికంటే ఎక్కువ డాక్టర్లు కానున్న చెప్పేది ఏంటి అంటే, ద విల్ టు లివ్, అసలు బతకాలి అనేటటువంటి సంకల్పం ఉండాలి ముందు. మనలో ఎవరికి కూడా బతకాలి అనేటటువంటి సంకల్పం లేదు. మెయిన్ ఆరోగ్యానికి అసలైనటువంటి లక్షణం ఏంటి అంటే, ముందు జీవించాలి అనేటటువంటి సంకల్పం ఉండాలి. ఆ జీవించాలి అనేటటువంటి సంకల్పంతో పాటు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి అనేటటువంటిది కూడా తెలియాలి. ఇక్కడ మనం 2వ సూత్రానికి వస్తున్నాం. ఆ 2వ సూత్రాన్ని చాలా మంది ఋషుల భాషలో కుండలిని జాగరణ అంటారు. చాలా మందికి తెలుస్తుంది కుండలిని జాగరణ అనేటువంటి పదము విని ఉన్నాం మనం. ఈ కుండలిని జాగరణ యొక్క ప్రాసెస్ లో చాలా ప్రముఖ పాత్ర ఏం వహించాలి అంటే ఆహారం వహించాలి. మీలో నిద్రాణమై ఉన్నటువంటి ఆ దైవీ శక్తి, మీలో నిద్రాణమై ఉన్నటువంటి జీవించాలి అనేటటువంటి కోరిక, జీవనీ శక్తి అంటాం మనం. ఆ జీవనీ శక్తి మీలో ప్రోధి చెందాలి అంటే, ఆ జీవనీ శక్తి మీలో ఉత్తేజితం అవ్వాలి అంటే, మీరు ఆహారాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోండి. ఎన్ని రకాలుగా నేను చెప్పినా, అనేక మంది చెప్పినా కూడా మన భక్తు పట్టినటువంటి బుద్ధి దాన్ని పాటించడానికి ఇష్టపడటం లేదు. చాలా సీరియస్ గా నేను కోపడుతున్నాను. ఆహారం మార్చుకుంటే మీకు సుఖాలు వస్తాయి అంటే, మీరు మార్చుకోలేకపోతున్నారు అంటే, మీ బుద్ధికి ఎంత పెద్ద క్యాన్సర్ పట్టి ఉందో ఆలోచించుకోండి. మీకు ఆ భయంకరమైనటువంటి వ్యాధి అర్థమవటం లే. మీ శరీరానికి ఉన్నటువంటి క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నారు, మీ శరీరానికి ఉన్నటువంటి డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నారు మీరు, కానీ మీ బుద్ధికి పట్టినటువంటి లోపము అర్థం ఉండాలి. ఆహారం, ఆహారాన్ని కరెక్ట్ గా ఉంచుకుంటే మనిషిని వశం చేసేసుకోవచ్చు. అది ఈనాడు న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. కానీ వాళ్ళు దస్తు పెట్టిన బుద్ధి ఉన్న వాళ్ళేగా, తెలిస్తే లాభం ఏంటి? ఆచరణకి అవసరం లే. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళ వంటవాడు ఆయన ఆహారం ఎలా తీసుకుంటాడో చెప్పాడు ఒక న్యూస్ రిపోర్టర్కి, గుర్తుందా మీకు? అది చెప్పేగానే 2 రోజులు ఆ వంటవాడి ఉద్యోగం నుంచి తీసేశారు. ఎందుకో తెలుసా? ఒక హెడ్ ఆఫ్ ది స్టేట్ ఏ ఆహారం తింటాడో తెలిస్తే వాడిని వాడి దేశానికి పిలిపించి దానికి విరుగుడైనటువంటి ఆహార పదార్థాలు పెట్టి వాడి చేతి సంతకం పెట్టించేసుకోవచ్చు. అది తెలుసు కనుక వంటవాడిని తీసేశారు. ఆహారం మనస్సుని మారుస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది, సద్బుద్ధిని ఇస్తుంది, అలాగే ఆహారము సవ్యమైనటువంటి ఆహారం మీరు తీసుకోకపోతే అదే మీ మృత్యువుకి కారణం అవుతుంది. మీ చావుకి కారణం ఆహారం. చాలా మంది న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఒక కొటేషన్ ఇస్తున్నారు ఈ మధ్య, వీలవుతే ఆ కొటేషన్ మీ ఇంట్లో తగిలించుకోండి. వీ డిగ్ అవర్ గ్రేవ్ విత్ అవర్ టీ. మన సమాధిని మనము మన పళ్ళతోనే తవ్వుకుంటున్నాము. అది ఆ స్టేట్మెంట్ యొక్క అర్థం. అంటే మీరు తినేటటువంటి ఆహారము ఉచితమైనటువంటి ఆహారం కాకపోతే అది నిన్ను మెల్లిమెల్లిగా మృత్యువు దగ్గరికి తీసుకెళ్తుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు ఏదో ఆహారం తినస్తున్నాం అని తినకండి. మీరు తింటున్నటువంటి ఆహారము మీ శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది, ఏ చేతనత్వంలో మార్పులు తీసుకొస్తుంది, చాలా జాగ్రత్తగా అర్థమవ్వాలి. ఇక్కడ మన ఋషుల యొక్క చేతనత్వము ఆధునిక వైజ్ఞానికుల యొక్క చేతనత్వంలో ఉన్నటువంటి తేడా చూడండి. ఉల్లిపాయ చాలా మంచిది ఆరోగ్యానికి. బీపీ ఉన్న వాళ్ళకి ఈ సూచన చాలా జాగ్రత్తగా గమనించుకోండి. వెల్లుల్లిపాయ యొక్క రెమ్మలు 3 రోజులు తింటూ ఉంటే మెల్లమెల్లిగా బీపీ కంట్రోల్లోకి అయిపోతుంది. కానీ అదే వెల్లుల్లిపాయ మన ఋషులు వాళ్ళు ఏం చెప్తారంటే అది మంచిది కాదు, మనకి ఆధ్యాత్మిక డెవలప్మెంట్కి మంచిది కాదు అని చెప్తారు. మీకు తేడా అర్థమవుతుందా ఏం చెప్తున్నాను నేను? ఆహారంలో మీ శారీరకమైనటువంటి అభివృద్ధి చెందే ఆహారాలు ఉంటాయి, కొన్ని మనస్సుని డెవలప్ చేసేటటువంటి ఆహారాలు కొన్ని ఉంటాయి. మీరు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అంటే మనస్సుని అభివృద్ధి పరిచేటటువంటి ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప శారీరక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి ఆహారం మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. జెరింటాలజీ అని ఆధునిక వైజ్ఞానికులు ముసలితనం మీద రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేటటువంటి ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనము తీసుకునేటటువంటి ఆహారంలో 80% తగ్గించుకోగలిగితే మీరు ఇంకొక 100 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు గ్యారంటీగా. అది వాళ్ళ యొక్క ఈక్వేషన్ జెరింటాలజీ ప్రొఫెసర్స్ అడగండి చెప్తారు వాళ్ళు. 80% ఆహారం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు మనం 100 గ్రాములు తింటూ ఉంటే మీరు ఎంత తినాలి? 20 గ్రాములు మాత్రమే తినాలి. మిగతా 80 గ్రాములు దండం వేసేయాలి. అంచేత మీ మీద అతి ప్రేమతో మీ ఇంట్లో వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి అన్నారు అనుకోండి, అంటే ఇండియాకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని చంపుతున్నారు అన్నమాట. ఆ భావం ఇంకా రావటం లేదు మనకి, ఆహారం మీద అవగాహన రావటం లేదు. కానీ మనం తినేటటువంటి ఆహారముతోనే మనస్సు అవుతుంది అన్నది ఏనాడో మన ఋషులు చెప్పినటువంటి సత్యం. మీ మనస్సు నువ్వు తినే ఆహారం బట్టి ఉంటుంది. అందుకని ఉత్సాహపూరితమైనటువంటి జీవితము కుండలిని జాగరణకి దాన్నే గురుదేవులు సావిత్రి ప్రక్రియ అని మనకు అందజేశారు. గాయత్రి మంత్రంతోనే చేస్తారు ఆ సాధన. కానీ విశేషమైనటువంటి సాధన ఉంటుంది. ఆ సాధనలో చాలా ప్రముఖ పాత్ర ఆహారానికి ఉంటుంది. కుండలిని జాగరణలో మీ సాధన కంటే కూడా చాలా ప్రముఖ పాత్ర మీరు తీసుకునేటటువంటి ఆహారానికి ఉంటుంది. కుండలిని జాగరణ అంటే కూడా ఏంటో అర్థం చేసుకోండి. అదేదో ఒక దివ్యమైనటువంటి శక్తి నీలో ధామ్మని బయటకు వచ్చి మిమ్మల్ని అథారిటీగా ఆ మహాబలుడు రాజేంద్ర ప్రసాద్ సినిమా తీశారు కదా, సడన్ గా వాడు మధుసేనంతా కూడా అలా ఏమి జరగదు. కుండలిని జాగరణ అంటే అర్థం ఏమిటి అంటే ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అది కుండలిని జాగరణ అంటే ఉత్సాహంగా పని చేయగలుగుతారు. ఇప్పుడు మనం ఏ పని చేసినా ఎంత ఉత్సాహంగా చేస్తాం చూడండి, కాస్త చిన్న అటెంప్ట్ వస్తే ఫినిష్. మాస్టర్ మేము మీరు చెప్పినట్టు అలా పక్కింటి వాళ్ళకి వెళ్దాం చెప్దాం అనుకున్నాను, ఒక పిల్లి అడ్డుకయ్యిందండి, ఇంకేత మళ్ళా ముహూర్తం చూస్తున్నానండి, కరెక్ట్ ముహూర్తం రాలేదు, మళ్ళా ముహూర్తం వచ్చేట చూస్తానండి. అంత ఉత్సాహం ఉందన్నమాట మీకు గురువుల యొక్క పని మీద. ఏం చేస్తారు మీరు కుండలిని అంటే అర్థం అది ఉత్సాహంతో పనిచేయుట, నిరంతరము పనిచేయుట. సఫలత వచ్చినా అసఫలత వచ్చినా, సక్సెస్ఫుల్ అయినా నాన్ సక్సెస్ఫుల్ అయినా పని చేయగలిగేటటువంటి నిరంతరమైనటువంటి ఉత్సాహం ఎవరిలో ఉన్నదో వాళ్ళు కుండలిని ఉన్నది అన్నది. అది ఆహారం యొక్క మార్పుతో వస్తుంది. ఆహారం యొక్క మార్పు, దాని గురించి మీకు చాలా సార్లు చెప్పాను. ముఖ్యమైనటువంటి మార్పు ఏంటి అంటే, మీరు అగ్ని సంపర్కంతో వచ్చినటువంటి ఎంత ఆహారం తింటే అంత మీ బుద్ధి భ్రష్టి అవుతుంది. అగ్ని సంపర్కం లేని ఆహారము ఎంత ఎక్కువ తింటే మీ బుద్ధి అంత డెవలప్ అవుతుంది, దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. అంతేత మిషన్ ఆర్కే యొక్క మొదటి లక్ష్యం ఏమని చెప్పుకున్నావు అర్థమైంది కదా, మొదటిది రోగరహిత జీవితము. ఈ రోగరహిత జీవితానికి చేయవలసింది ఏంటి, నీరు, ఆసనాలు, ప్రాణాయామం. రెండోది ఏంటి, ముసలితనము లేనటువంటి జీవితము, జరారహిత జీవితము. అంటే ముసలితనం పోతున్నా మాస్టర్, జుట్టు తల్లగా ఉండకుండా నల్లబడిపోతుందా, మళ్ళా నేను యువకుండా అయిపోతానా? అసలు నువ్వు యువకుడు నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోవటంలే. ఉత్సాహం లేనటువంటి దద్దమ్మ, జీవితం మీద ప్రేమ లేనటువంటి బలహీనుడు, ముసలాడే వాడి వయస్సు అంటే ఏంటి? కానీ మన పొలిటీషియన్స్ చూడండి, 90 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా కూడా మేము రాజ్యం చేస్తాం. రాజ్యం చేయటం అంటే మీకేమనిపిస్తుంది అంటే, ఏముంది అలా ఎక్కి కూర్చోటే అని. ఒక కాలేజీ ప్రిన్సిపాల్షిప్ ఇస్తామంటే నాకు తెలిసి అందులో నేను కూడా ఒకటి, వి రిజెక్ట్ దట్ ప్రిన్సిపాల్ పోస్ట్. మా వద్దు బాబు ఈ ప్రిన్సిపాల్ పోస్ట్. స్కూల్ టీచర్ని అడగండి, హెడ్ మాస్టర్ పోస్ట్ వాడు ఒప్పుకోడు. అంటే ఒక చిన్న స్కూలులో హెడ్ మాస్టర్గా ఉండలేని దద్దమ్మలు నువ్వు, తిరిగివాడి నీకేముంది, ముసలాడివే నువ్వు. రెస్పాన్సిబిలిటీని తీసుకుని దానికి తగినటువంటి పని చేయలేనటువంటి వాళ్ళందరూ ముసలాడు. దాన్ని బట్టి ఎవరు ముసలాడో ఎవరు కాదో మీరు తెలుసుకోండి. నేను ఆ ముసలితనం పోగొట్టడం గురించి మాట్లాడుతున్నాను, ఉత్సాహం గురించి మాట్లాడుతున్నాను. 80 ఏళ్ళు వచ్చినటువంటి పూజ గురుదేవుడు, ఇలా ఉంది వాతావరణం, ఈ వాతావరణానికి కావలసినటువంటి తపశక్తి సరిపోవటం లేదు అని తన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క కణాన్ని తీసి అగ్నికి ఆహుతిగా ఇచ్చాడు. మీకు తెలుసా పంచవీరభద్ర సాధన అంటే ఏంటి? స్లో డెత్. తన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క కణాన్ని తీయాలి ఆయన, మళ్ళీ పీకాలి, ఆయన తీసుకోవాలి, పీకు నుంచి అని అగ్నికి ఆహుతి వేయాలి. అలాగే స్థూల శరీరాన్ని ఆహుతి చేసుకోవాలి, కామమయ శరీరాన్ని ఆహుతి చేసుకోవాలి, మనోమయ శరీరాన్ని ఆహుతి చేసుకోవాలి, విజ్ఞానమయ శరీరాన్ని ఆహుతి చేసుకోవాలి, ఆనందమయ శరీరాన్ని ఆహుతి చేసుకోవాలి. కానీ ఆహుతి చేసుకోవటం మొదలెట్టినప్పుడు రివర్స్ గేర్లో వస్తారు. ముందు ఆనందమయ శరీరాన్ని ఆహుతి చేస్తారు. 5 ఏళ్ళు పట్టింది ఆయనకి, 3.5 ఏళ్ళు ఆయన చేసిన ప్రక్రియ అది. అదే యువకుడు అంటే అమ్మ అంత వద్దండి, కణకణాన్ని ఆహుతి వేయగలగాలి. పంచవీరభద్ర సాధన అంటాం అది. కుంతిదేవి తర్వాత నాకు తెలిసి మన ఆధ్యాత్మిక చరిత్రలో ఆ సాధన చేసింది ఈయన ఒక్కడే, మిగతా వాడు ఎవరికి చేసే ఆ సాహసం లేదు. చాలా మందికి అసలు కుంతిదేవి చరిత్రే తెలియదు. సూర్యుడి దగ్గర నుంచి మొదటి వరం పొందుతుంది ఆవిడ కర్ణుడిగా. దాని తర్వాత మిగతా పాండవులు వస్తారు, వాయుదేవుడికి సంబంధించిన వాళ్ళు, అశ్విని దేవతలకు సంబంధించినటువంటి వాళ్ళు. దానికి తన శరీరాన్ని ఆవిడ ఎలా ఆహుతి చేస్తుందో ఆవిడకి తెలియదు. ఇంకంటే పూర్వకాలంలో ఈ సాధనల విధానాలు అందరికీ తెలుసు. అంచేత చెప్పేవాడు కాదు ఎవరు. ఆ ఉత్సాహం గురించి నేను మాట్లాడుతున్నాను. అటువంటి ఉత్సాహం మనం మన ప్రజల్లో కలిగించగలగాలి. దీనికి నిన్న రాత్రి నేను కొంతమందిని అడిగాను, ఇవాళ కూడా నేను కొంతమందిని ఓపెన్ గా ఒక విషయం అడగబోతున్నాను. ఒక ఛాలెంజ్ గా కూడా దాన్ని మీరు తీసుకోవచ్చు. ఏమిటది, 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు అరవిందో ఏమన్నాడు అంటే, స్వాతంత్రం అయితే వచ్చింది కానీ ఈ స్వాతంత్రం మనకి ఉపయోగపడదు. నిజమైనటువంటి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే సంపూర్ణమైనటువంటి అఖండ భారతదేశం రావాలి. ఖండితమైనటువంటి భారతదేశం మనకి వద్దు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశం ఏంటి, మనకి ఖండితమైపోయినటువంటి భారతదేశం. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసే కబీర్ దాస్ కాలం నుంచి అంటే 1250 సంవత్సరం నుంచి ప్రయత్నాలు జరిగాయి. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగా జీవించాలి, హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అన్నదమ్ముల్లాగా జీవించాలి. ఈ మతాల పిచ్చి ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వదలకొట్టుకోగలరు తప్ప, లేకపోతే ఈ పిచ్చి ఇలాగే ఉంటుంది మనకి. ఈ పిచ్చి ఉన్నన్నాళ్ళు కూడా ఆధ్యాత్మిక 0 శూన్యము. ఇన్ని మతాలు వద్దు మనకి, ఇన్ని దేవతలు కూడా అక్కర్లేదు. ఒకే ఒక దేవతను సాధన చేద్దాం మనం. ఆ దేవత ఏంటి అంటే జీవితము, జీవన దేవత సాధన అనే వారు శ్రీరామచంద్ర మాట్లాడి. యూ ప్రే ఫర్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని సవరించుకోవటానికి బయట ఉన్నటువంటి ఆధారాలు ఇదంతా కూడా. అసలు రావాల్సినటువంటి మార్పు నీలో ఉన్నటువంటి దేవత్వము. నీ జీవితము ఒక మహామానవుడిగా మారటానికి కావలసినటువంటి ఉత్సాహాన్ని మనం తెచ్చుకోవాలి. ఇంతటి అరవిందో ఆ రోజు రాత్రి ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చాక పాండిచ్చేరి రేడియో వాళ్ళు ఆయన సందేశం అడిగితే ఆయన చెప్పాడు, దిస్ డివిజన్ మస్ట్ గో. ఏ డివిజన్? భారత పాకిస్తాన్ లాంటి డివిజన్ పోవాలి. నాట్ ఓన్లీ దిస్, ఏషియా మస్ట్ బికమ్ వన్. మొత్తం ఏషియా ఒకటైపోవాలి. నాట్ ఓన్లీ దట్, ఏ న్యూ రేస్ మస్ట్ కమ్. ఒక నూతన మానవుడు ఆవిర్భవించాలి. కానీ అదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, భారతదేశంలో ఉన్నటువంటి వైజ్ఞానిక ఆధ్యాత్మిక బయటికి రావాలి. ఆర్తిత్తుకోటాలు, దేవాలయాలు కట్టడాలు ఇవి పోవాలి. ఏం రావాలి అంటే, దేవాలయంలో ఉన్నటువంటి దేవత్వ విద్య మళ్ళా బయటికి రావాలి. విద్యాలయాల్లోంచి మనం వెళ్ళి విద్య ఎలా నేర్చుకుంటున్నాము, దేవాలయాల్లోకి వెళ్ళి దేవ మానవులుగా మనం మారాలి. ఆ విద్య ఎక్కడ నేర్చుకున్నాం, ఇంకా అడుక్కుంటున్నాం మనం కష్టపడకుండా. నా వంతు కృషి లేకుండా హే దేవుడా నాకు ఇవన్నీ ఇచ్చేయి. అది ముసలితనం అంటే. యువకుడు అడుక్కోడు, లాక్కుంటాడు. నాకు బాగా గుర్తు, అమెరికా ఒకసారి 1960లో జరిగింది ఈ సంఘటన. అప్పుడు 10th క్లాస్లో చదువుతున్నాను. ఆ దరిదాపుల్లోనే కెనడీ హత్య కూడా జరిగింది. ఆ కెనడీ హత్య జరిగిన 2-3 రోజుల ముందు ఎప్పుడో న్యూస్ పేపర్లో చదివాను నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు. నేను అమెరికా చైనాకి 3 ఓడల బియ్యం పంపించింది. వాళ్ళకి ఏదో అక్కడ వచ్చింది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇప్పుడు ఆహార సమస్య వచ్చింది. చైనాలో ఉన్నటువంటి యూత్ వాళ్ళ ఓడరేవుల్లోకి వెళ్ళి నుంచుని తీసుకెళ్తుంది, మాకు అక్కర్లేదు, మేము చస్తే చస్తాను తప్ప ఈ అడుక్కు తినేటటువంటి డబ్బులు మాకు అక్కర్లేదు. ఆహారం అడుక్కున్న ఆహారము మిమ్మల్ని అడుక్కునే వాళ్ళగానే చేస్తుంది అన్నది మనకి ఇంకా అర్థం కాలే. దాన్ని మనము అవగాహన చేసుకోవాలి. కానీ ఆ ధైర్యం ఏది మాకు వణుకొచ్చిస్తుందంటే మేమేం చేయగలమండి. అది అరవిందో ఆనాడు చెప్పాడు 1947లో, దిస్ డివిజన్ మస్ట్ గో. అది అయ్యాకే భారతదేశం యొక్క వైజ్ఞానిక ఆధ్యాత్మిక మానవ జాతికి మార్గం చూపిస్తుంది. కొంతమంది అడిగారు ఆయన, మరి ఎన్నాళ్ళల్లో ఈ డివిజన్ పోతుంది అని. 2 ఏళ్లలో పోవచ్చు అన్నాడు ఆయన. అంటే 47 to 48, 48 to 49 ఏది పోలేదు, వైషమ్యాలు ఎక్కువయ్యాయి. అదే స్పీచ్లో 1947 లో ఆయన ఒక మంక్ ఒక మాట అన్నాడు. ఆయన అన్నటువంటి మాట ఏమిటి అంటే, ఒక యోగి, ఒక మహాయోగి అన్నటువంటి మాట వ్యర్థం కావు. ఆయన ఏమన్నాడు అంటే, ఒకవేళ ఈ డివిజన్ పోకపోతే ఖచ్చితంగా భారతదేశం మళ్ళా కొన్ని వేల సంవత్సరాల వరకు పరాధీనం అయిపోతుంది, అది కూడా జరగవచ్చు అన్నాడు. రెండేళ్లలో పోవలసినటువంటి ఆ విభజన ఇప్పటికి ఎన్నేళ్ళయింది, 56 ఏళ్ళయింది, పోలేదు. అంటే ఖచ్చితంగా ఏం జరగబోతోంది, ఇంకా ఖచ్చితంగా మనం మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల వరకు పరాధీనంలో అయిపోతాం. ఆ మాట విన్నా కూడా ఉత్సాహం రాలనటువంటి వాళ్ళు ముసలి వాళ్ళు కాసి ఏమవుతారు. గత ముసలి వాళ్ళు అంటే ఏంటో చెప్తున్నాను నేను. ముసలి వాళ్ళు అంటే వయస్సులో ముసలితనం గురించి నేను మాట్లాడటంలే, ఉత్సాహం ఉందా లేదా? అరవిందో లాంటి మహాపురుషుల యొక్క తపశక్తి మన వెనకాతలు ఉన్నది, శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వ్యక్తి యొక్క తపశక్తి నా వెనకాతలు ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా సూక్ష్మ జగత్తుల్లో భారతదేశం యొక్క ఈ ఆధ్యాత్మిక పునరుత్థానికి బాట వేసేసి ఉన్నారు. కేవలం చేయవలసింది ఏమిటి అంటే దాన్ని మనం చిందే దింపకూడదు. ప్రణాళిక ఉంది, ఫండ్స్ ఉన్నాయి, కావాల్సింది ఏంటంటే ఇల్లు కట్టుకోవటం. అది కూడా మీరు కట్టించి పెట్టండి మాస్టారు, నేను వచ్చి కూర్చొని మీరు ఇది పెట్టలేదు అది పెట్టలేదు అనేటటువంటి వాళ్ళు పరమ ముసలి వాళ్ళు. ఎదురుకుండా అంతా రెడీగా ఉంది, బాబు ఉపయోగించుకోండి అంటే, మాకు ఇంట్లో బాగోలేదండి, మాకు ఒంట్లో బాగోలేదండి, మాకున్న డబ్బులు సరిపోవటం లేదండి, మాకు ఇంకా డబ్బులు కావాలండి, ఏం చేసుకుంటావు ఆ డబ్బుల్ని అంతా మాది తీసుకోవటం. ఆ ఉత్సాహం జీవితం మీద ఉత్సాహం, వస్తువుల మీద కాదు ఉత్సాహం. ఆ జీవితం మీద ఉత్సాహం రావటానికి ఈ మకర సంక్రాంతి తర్వాత ఒక తత్వ ప్రక్రియ నేను మొదలెట్టడానికి ప్రణాళిక వ్యక్తిగతంగా వేసుకున్నాను. ఆ ప్రణాళికలో భాగస్వామ్యం చేసుకొని తెలుసుకున్నటువంటి వాళ్ళు నిన్న రాత్రి చెప్పాను, దాన్ని కలుసుకోండి. కుండలిని ఎందుకు కావాలి? మీ బతికే బతికి కుండలిని ఎందుకు? ఉన్న శక్తి చాలు, ఇప్పటికే మీకు శక్తి ఎక్కువైతే వస్తున్నారు. మీరు ఏదైనా ఒక విశేషమైనటువంటి లక్ష్యానికి విశేషమైనటువంటి శక్తి కావాలి అంటే అప్పుడు కుండలిని కావాలి మీకు, అప్పుడు సావిత్రి సాధన కావాలి, అప్పుడు గాయత్రి యొక్క ఆ ఆగ్నేయాస్త్ర ప్రయోగం కావాలి. ఉత్తినే ఆటం బాంబులు తయారు చేసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు జరిగే పరిస్థితి అవుతుంది. అందరి దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి, ఎవడు ఎవడి మీద వేస్తాడో తెలియదు. ఒక పిచ్చివాడు ఒక్కడ మొదలెడితే చాలు, మొత్తం ప్రపంచం ఎగిరికి వస్తుంది. ఒక్కడ మొదలెడితే చాలు, అది ఎప్పుడైనా మొదలెడుతుంటే అందరూ పిచ్చివాళ్లే. ఒకడు కుర్చీ మీద కూర్చున్న పిచ్చివాడు, ఇంకోటి కుర్చీ వెనకాతలు ఉన్నటువంటి కుర్చీడు, ఆ కుర్చీ నుంచి నిందింపో నేను ఈ కుర్చీ ఎక్కుతాను. ఇలాంటి వికల్పర పరిస్థితులలో కుండలిని సాధనను భారతదేశ ఆధ్యాత్మిక పునరుద్ధానానికి కావలసినటువంటి దాంట్లో మేము కూడా తాపత్రయపడతాము, మేము కూడా మా వంతు కృషి చేస్తాము అనేటటువంటి వాళ్ళకు ఆ ముసల్తనం పోగొట్టేటటువంటి జరారహితమైనటువంటి జీవితము జీవించటానికి ఆహారంలో మార్పులు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవచ్చు. కానీ నిత్య జీవితంలోనే మీకు ఉత్సాహం కావాలి అన్నా కూడా, ఇందాక నేను చెప్పినటువంటి మాట గుర్తుంచుకోండి, 80% రాక్ ఫుడ్, 20% కుక్కుడు ఫుడ్ మీరు తింటే మీకు మృత్యు వస్తే వస్తుంది, కానీ ముసల్తనం మాత్రం రాదు, మీరు ఉత్సాహంగానే ఉంటారు. దీని తర్వాత చివరిదైనటువంటి భారతదేశము ప్రపంచానికి అందజేయవలసినటువంటి ఒక లక్ష్యం ఉంది. అది చాలా మంది పండితులకి వాళ్ళకి కూడా తెలియదు అనిపిస్తున్నా, నేను వాళ్ళ మాటలవి వింటూ ఉంటాను కదా. అసలు వాళ్ళు మన భారతీయ ఆధ్యాత్మిక యొక్క ఈ దృష్టికోణాన్ని మర్చిపోయారేమో అనిపిస్తుంది. ఆ దృష్టికోణం ఏంటి అంటే, మృత్యురహితమైనటువంటి జీవితము, నువ్వు చావవలసినటువంటి అవసరము లేదు, నువ్వు అమరుడివే. అది మన మూడో లక్ష్యం మిషన్ ఆర్కేది. మొదటిది రోగరహితమైనటువంటి జీవితము, రెండవది ముసలితనము లేనటువంటి జీవితము, మూడవది అసలు మృత్యువే లేనటువంటి జీవితం. మరి మృత్యువే లేనటువంటి జీవితము సంభవమేనా? సంభవమే అని ఋషులు చెప్తున్నారు, సంభవమే అని రామకృష్ణ పరమహంస చెప్పాడు, సంభవమే అని అరవిందో చెప్పాడు, సంభవమే అని రజనీష్ చెప్పాడు, సంభవమే అని శ్రీరామ శర్మ ఆచార్య చెప్పాడు. ఈ శరీరంలోనే ఉంటూ మీరు మృత్యువుని దాటవచ్చును. కానీ ఎలాగా, ఏ విధంగా చేయాలి, ఏది చేయాలి అనేది, అది దాని మీద చాలా విశేషమైనటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులకే తప్ప, మాకి చిన్న చిన్న పనులు అవటం లేదు, మాకి రోగం ఉంది వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మృత్యువుని కోరుకుంటారు. వాళ్ళు మృత్యువుని కోరుకుంటూ మృత్యురహితమైనటువంటి సాధన ఉపయోగపడదు కనుక ఆ సాధన గురించి మాత్రం నేను తీవ్రంగా ఏమి చెప్పను. కానీ ఈసారి దత్త పూర్ణిమ క్రిస్మస్ ఒకేసారి వీళ్ళిద్దరూ కూడా మృత్యుని దాటినటువంటి వాళ్ళే. ఈనాటికి కూడా మన మధ్యనే క్రైస్తు సశరీరంగా పెరుగుతున్నాడు, చూసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అంచేత రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. రీఅపియరెన్స్ అంటే ఏంటి, మళ్ళీ దృష్టిగోచరం అవటం, నువ్వు చూడగలగాలి. అలాగా మన అనేక మంది భారతీయ ఋషులు సశరీరంగానే హిమాలయాలలో ఉన్నారు, అనేక మంది గురువులు చాలా స్పష్టంగా మేము వాళ్ళని కలుసుకున్నాం, మేము వాళ్ళతో మాట్లాడాం అని చెప్తున్నారు. కానీ ఆ ఋషుల్ని మేమేం చూస్తాము అంటే వాళ్ళు మనం చూసి భయపడి పారిపోతారు. ఎందుకు, వాళ్ళని చూడగానే మీరు అడిగే ప్రశ్న ఏంటి, మీరు చూడగానే మీరు అడిగే ప్రశ్న ఏంటి, బాబు నాకు బాధ ఉంది అంటే వాళ్ళు తపస్సు, వాళ్ళు సాధన అదంతా ఎందుకు చేశారు అంటే ముక్కు మొహం తెలియనటువంటి మీకు బాధ పోగొట్టడం. మనం ఎంతలాగా మన ఆలోచన యొక్క ధోరణి కూడా బయట అలా ఎవరైనా వెళ్తూ ఉంటే బాబా బాబు 100 రూపాయలు అని అడుగుతావు, నువ్వు అడుగుతావు ఎవరైనా వెళ్ళి అడగండి, అడగంగా ఎందుకు అడగవు, అహంకారం అంటే. కానీ ఋషుల యొక్క తపస్సుని నువ్వు వ్యధోపంలో చేసుకుని రోగం తెచ్చుకుని వాళ్ళని పోగొట్టమంటో అడుక్కోవటం కంటే పరమ నీచమైనటువంటిది అని నా ఉద్దేశం. వాళ్ళ దగ్గర ట్రిక్ అడగండి, నేను ఎలా ఆరోగ్యవంతుడు నవ్వచ్చు, ఆసనాలు నేర్చుకోండి. వాళ్ళు కనిపెట్టిందేగా ఆసనాలు, మేము చేయలేమండి ఆసనాలు. నీళ్లు తాగండి, 2.5 లీటర్లు మేము తాగలేమండి. ఆహారం మార్చుకోండి, మార్చుకోలేమండి. కానీ వాడు ఆహారాన్ని మార్చుకుని కొన్ని వేల సంవత్సరాలు ఆహారం తినకుండా సాధన చేసినటువంటి సాధన మీలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేటటువంటి ప్రశ్నే మీకు రావటం లే. అంతేత వాళ్ళు మీ దగ్గరికి రాదు అసలు, వాళ్ళు హిమాలయాల్లో ఎక్కడ ఉంటారు షేక్ సైజ్ కానీ ఉన్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. అది భారత జాతి మానవ జాతికి అందించవలసినటువంటి సత్యం. ఇలాంటి జీవితము కూడా సంభవమే, దైవీ జీవితము కూడా సంభవమే. ఈ మూడు లక్ష్యాలతో మనం పని మొదలెట్టాం. మనం రోగరహితమైనటువంటి జీవితానికి మన ఇళ్ళు అన్ని కూడా యోగాసనాల ప్రాణాయామాల కేంద్రములు అవ్వాలి ప్రతి ఇల్లు. రెండవది ఆహార నియమాల్ని మార్చుకునేటటువంటి వ్యక్తులు ఎక్కువ మంది తయారవ్వాలి. ఆ తయారైనటువంటి వాళ్ళల్లో అరవింద్ శ్రీరామ్ శర్మ ఆచార్య మన గురువులందరూ కూడా ఏ భారతదేశం కోసం కలలు కన్నారో దానికోసం వాళ్ళు శరీరాన్ని వదిలేసి సాధన చేస్తున్నారు. సూక్ష్మ లోకాలలో వాళ్ళేం చనిపోలే, వాళ్ళేం పారిపోలే బాధ్యత వదిలేసి, ఇంకా వీళ్ళ దగ్గర ఉంటే నా పనులు జరగవు అని చెప్పి వాళ్ళు సూక్ష్మ లోకాల్లోకి వెళ్ళిపోయి ఆ సాధనలో వాళ్ళు కొనసాగిస్తున్నారు. మీలో కొంతమంది అయినా అటువంటి సాధనకి రుచి చూపిస్తే, నిన్న నేను చెప్పాను ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక మన కార్యకర్తల్ని కనుక్కోండి. ఈ మూడో లక్ష్యాలు అర్థమయ్యాయి కదా. ఒకటి రోగరహితమైనటువంటి జీవితము, రెండోది ముసలితనము లేనటువంటి జీవితము, మూడవది మృత్యువు లేనటువంటి జీవితంతో ఈ లక్ష్యాలతో మనం మన ప్రయత్నాలు చేస్తున్నాం. స్వస్తి.